మొత్తం మీద వీడు ప్రదక్షిణ చేసి కృష్ణుడి పొగుడుకుంటూ నందుడిని ప్రశంసించి నీ కొడుకు ధర్మమానని చూశాం అని వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక ఇంద్రుడి పైన ఏం చేశాడు ఈ పూట? శచి, పిల్లలారా, దేవతలారా, భూలోకంలో నందుడు యాగం మొదలెడుతున్నాడు. ఇంద్రయాగం అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడే, ఆ యాగం మొదలెట్టాడు. కాబట్టి ఈ పూట మన ఇంట్లో వంట వద్దు, ఏమొద్దు, హాయిగా మనం కూర్చుందాం, మనకి ఆహ్వానం వస్తుంది, భోంచేద్దాం అని కంచాలు కూర్చు కూర్చున్నారు పాపం. ఇంద్రుడు కూర్చుంటే శచీదేవి అంది, ఏమండి ఎందుకైనా మంచిది ఈ పూట మన ఇంట్లో కాస్త ఎసరేసిరందా, నాకు ఎందుకో కొంచెం కుడికన్ను అదురుతోంది, ఎసట్లో బియ్యం వేసిరమ్మంటారా, అక్కడ వాళ్ళు భోజనం పెట్టకపోతే రాగానే వెంటనే భోజనం చేయొచ్చాను, కానీ నీ మొహం అలాగే అంటావు. గోపాలకులు మంచి భోజనాలు సిద్ధం చేశారు, మనకు దొరుకుతాయి, కంగారు పడకు నైవేద్యాలు తిందాం, ఎప్పుడు నీ వంటేనా, పండగ పూట పాత పెళ్ళామేనా అన్నాడు ఆయన. సరేనండి ఆవిడ, అప్పుడే భార్య చెప్పిన మాట వినాలి, కనీసం కూరగాయలన్నీ సిద్ధం చేసుకుంటే ఒక కుక్కర్ వచ్చాకైనా పెట్టుకోవచ్చు కదా, కానీ ఈయన వద్దని బయలుదేరాడు. ఆకాశంలో సరిగ్గా గోవర్ధన పర్వతం దగ్గర యాగం మొదలైనప్పటి నుంచి కాసు కూర్చున్నాడు, మంత్రాలు చదువుతున్నారు. గోవర్ధనాయస్వాహ తప్ప, విష్ణవేశ్వాహ తప్ప మాట వరుసకు కూడా ఎక్కడ ఇంద్రుడి పేరు లేదు. ఇంకా తక్కిన దేవతలందరినీ పిలుస్తున్నారు, ఒక్క ఇంద్రుడికి మాత్రం ఆహ్వానం రావడంలా, ఇంద్రుడికి ఆహారం వెళ్ళడంలా. శచీదేవి అంది, వెళ్ళిపోదామా అని. కంగారు పడకపోయి ఆఖరిని పిలిస్తే ఎక్కువ పెట్టచ్చని చివరిదాకా ఎదురు చూస్తున్నారేమో వాళ్ళు, మొదట్లో కంటే చివరికి వెళ్ళేసరికి మొత్తం గిన్నిచ్చేస్తారులేండి, అందువల్ల చివరన మొత్తం గిన్నంతా మంది అన్నట్ట. సరే మీ ఇష్టం అంది ఆవిడ. యజ్ఞం పూర్ణాహుతి అయిపోయింది, అందరూ భోజనాలు చేసి ప్రదక్షిణ చేసి వెళ్ళిపోయేసరికి అప్పటికి తెల్లబోయాడు. యాగంలో ఏం జరిగిందో అర్థమైపోయింది, అర్థమై వెర్రిమోహం వేసుకుని తల ఇలా వంచాడు. నేను చెప్పానా ఎందుకండి మన ఇంట్లో మన వంట మనం చేసుకుందామంటే వినకుండా ఇక్కడికి వచ్చారు అంది. పాపం ఆయన భార్య దగ్గర తలకాయ వంచుకొని సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోయాడు. వెంటనే వెళ్ళి మేఘముల దగ్గరికి చేరాడు. ఇంద్రుడి దగ్గర కొన్ని మేఘాలు ఉన్నాయి, ఈ మేఘములు ప్రళయం సృష్టిస్తాయి, ప్రపంచ ప్రళయ కాలంలో ఆ మేఘములను ఆయన విడిచిపెడతాడు. పుష్కలావర్తము సంవర్తకము అనేవి మేఘములవి. ఆ మేఘములు అంత తేలిక ఎప్పుడు వదలడు, వదిలేడా సర్వనాశనం అయిపోతుంది భూమి. పెద్ద పెద్ద తుఫాన్లు అవి వచ్చి చూడండి, హుద్దుహుద్దు తుఫాన్ లాంటివి వచ్చి జనాలు కొట్టుకుపోయేవన్నీ అలాంటి మేఘాలు అన్నమాట. ఆ మేఘాల్లో ఎంత మేఘం వస్తేనే ఎలా ఉందంటే మొత్తం మేఘాలు విడిచిపెడితే ఇక ఎవడూ ఉండడు. ఆఘమేఘాల మీద మేఘాల దగ్గరికి వెళ్ళి, మేఘాలరా నాకు జరిగిన అన్యాయం మీరు చూశారు కదా, పెరుగుల్ నేతులు త్రావి కొరువి భువిన ఆభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్ర దళన క్రీడా సమారంభ దుర్భరదం బోళిదరును పురందరునను వీటించి పాటింపక అగ్గిరికిన్ పూజలు చేసిపోయిరిదేపో కృష్ణుండు ప్రేరేపగల్ ఉజ్జత్ సంపదనం నినంద తనయోద్యోగం గునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమని రీమర్త్యుల్ వడిన్ మీరు మీ విద్యుద్వల్లు లగప్పిగ జనములన్ వేధించి గోవత్సముల్ సద్యో మృత్యువు పొందరాల్ గురియుడి శౌర్యం భవార్యంబుగన్. ఈ మధ్యన ఈ గోపాలకులకి పెరుగులు ఎక్కువైపోయాయి, నెయ్యి ఎక్కువైపోయింది, పశుపోషణ ఎక్కువయింది, ఆవుల సంపద పెరిగింది, దాంతో బాగా పెరుగులు నేతులు తాగి కొబ్బెక్కిపోయారు. దాంతో ఏం చేశారు, నా యజ్ఞాన్ని విడిచిపెట్టారు. నేను ఎవరిని, పూర్వం పర్వతాలకు రెక్కలుండేవి, ఆ పర్వతాల రెక్కలన్నీ వజ్రంతో నరికాను, ఈ గోవర్ధన పర్వతానికి కూడా రెక్కలుండేవి, గోవర్ధన పర్వతం యొక్క రెక్కలు పట్ట 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 వజ్రాయుధంతో నరికి పారేసిన ఇంద్రుణ్ణి నా చేతిలో రెక్కలు తెగ్గొట్టుకుని నేల మీద పడిన కొండకి పూజ చేస్తారా, ఆ కొండనే శిక్షించిన కొండకే దేవరనైన నన్ను విడిచిపెడతారా, నాకు యజ్ఞం చెయ్యరా, అన్నం పెట్టరా, బాగా డబ్బు పెరగడం వల్ల, సంపదలు పెరగడం వల్ల, పైగా ఈ నందతనయుడు ఒకడు తయారవడం వల్ల వాడి యొక్క ప్రోత్సాహంతో నా యాగాన్ని విసర్జనీయమన్నారు ఈ మర్త్యులు, ఇక వీళ్ళని క్షమించకూడదు, మీరు వెంటనే భూలోకానికి వెళ్ళండి, మీకున్న సంకెళ్ళు తీసి, మంత్రపూర్వకమైన సంకెళ్ళతో మిమ్మల్ని కట్టానే ఆ సంకెళ్ళు తీసి విడిచిపెడతాను, పెద్ద తుఫాను గాలితో మొత్తం నందుని గ్రామమంతా ఆ బృందావనమంతా ఆవరించండి, మొత్తం నందుడి గ్రామంలో ఒక్కడు బతకూడదు. ఆవులు, దూడలు, ఆడవాళ్లు, మగవాళ్లు, బాలింతరాళ్ళు, శిశువులు, పశువులు అందరూ చచ్చిపోవాలి. వాళ్ళ కొంపలన్నీ కురిపోవాలి. వర్షం కురిపించండి, పిడుగులు కురిపించండి, రాళ్ళు వడగళ్ళు కురిపించండి, సర్వనాశనం చేసేయండి. ఎవడైనా మిమ్మల్ని అడ్డానికి కొడితే మీకు అడ్డం వచ్చిన వాడి గడ్డం పగలగొడతాను, వజ్రం పుచ్చుకుని నేను మీ వెంట వస్తాను ఐరావతం మీద ఎక్కి అంటూ ఇంద్రుడు ఆగ్రహించాడు. అంటే తన యజ్ఞం ఆపితే అంత మండింది ఆయనకి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఇక్కడ పోతరగారు రాశారు, ఇంకా పద్యం రాయలేదు. పద్యం అయితే ఓ మాదిరిగా ఈ విజృంభణకు అర్థం కాదనుకున్నాడు ఆయన. ఇట్లు జంభవైరి సమరంభంబున దంభోళి తెలిపించి బెంకంబున సంఖ్యల లోడ్పించిన బెంకంబున కింకతోడ సంఖ్యల లోడ్పించిన మహానిల ప్రేరితంబులయ్యి నందుని మందమీద అమోఘంబులైన మేఘంబులు మహోఘంబులై ప్రచండ గతించండ మండలంబు గప్పిదివి నిండి దిశలావరించి రోదోంతరాళంబు నిరంతర నిరంతర నిబిడాంధకార బంధురంబుగా బలిభంజన ద్వితీయ పాద పల్లవ భగ్రంబైన బ్రహ్మాండంబు చిల్లుల జల్లించి త్వరగు బహి సముద్ర సలిల ధారల నిత్యరంబుల వడువున ఎడతెగక త్వర ంగులైన నేరధారలు గురియుతూ శిలలు వరిషింపుతూ పిడుగులు రువ్వుతూ విలయకాల విద్యుల్లత విలోకనంబున రెమ్మలుగుని సమ్ములు ఓవుతున్న లేగలు నువ్వు లేగల మూతులకు నడ్డంగులిడి ప్రళయకాల భైరవ భేరీ భంకార హోంకారాది శబ్దంబుల చెవులు డిందుబడి కల్పాంత కాల కీలి కలగదాగాత ప్రభూత సంఘాతంబుల చేయుతుండ వరిషింపుతుండ గోపిక కఠిన కుచ కలశంబుల మడువున నుసులు పడుతూ వెసవెస వడకుతూపడు శిశువులను శిశువులందరుగుతున్న గోవులను గోవుల వెంటంబుడు దూడలను అంబారవంబుల చేయుచున్న ఆవోతులను వాటిని దొరుకుతున్న పెద్దలను ప్రఘోషం పైన నష్టఘోషం పైన ఘోషంబు దూచి వడకుతూ పెద్దలు రక్ష రక్ష శబ్దంబుల పొండరీకాక్షు చేరి ఇట్లని నుతించిరి. ఇలా పేజీలకి పేజీలు వచ్చినారు. ఎలా రాసి పారేశాడండి ఆ మహానుభావుడు? ఆయన రాసిన దాన్ని చదవడానికే మన జీవితాలు సరిపోవటం లేదు. మహానుభావుల యొక్క కవిత్వం అలా ఉంటుంది. ఈ విధంగా ఇంద్రుడు విజృంభించి సంఖ్యళ్ళు తీసి ఒక్కసారి వజ్రాయుధం అలా చెడిపించి వెళ్ళండి అని క్రోధావేశంతో ఆజ్ఞాపించగానే ఈ పుష్కలావర్త సంవర్తకములనే మేఘములు, ప్రళయకాలంలో వర్షం కురిపించే మేఘములు నందుని యొక్క గృహానికి వచ్చి పడ్డాయి. మొత్తం నందుని పరిపాలనలో ఉన్న బృందావనం అంతా ఆవరించే కేవలం నందుడి చుట్టూ తప్ప ఇంకా పక్క పల్లెటూళ్ళకి వెళ్ళలేదట. మళ్ళీ ఆ ప్రాంతం మీద ఆవరించాయి. ఎంతంత పిడుగులు గురిపించాయి. ఢాం ఢాం అంటూ ఎడతెరపు లేకుండా కురుస్తూనే ఉన్నాయి పిడుగులు. వడగళ్లవాన కురిసింది. పైనుంచి కిందకి దబ్బ 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 వర్షం పడుతూనే ఉంది. ఆ వర్షం ఎలా ఉంది? ఏనుగులు తొండంతో కొట్టినట్టుగా ఉంది, కొండతో దెంబరించినట్టుగా ఉంది. ఇక్కడ అన్నారండి, పూర్వం బలిచక్రవర్తి దగ్గరికి వామనుడు వెళ్ళాడు. మూడు అడుగులు దానం అడిగాడు. అప్పుడు బలి మూడు అడుగులు ఇచ్చాడు. అప్పుడు వామనుడు విజృంభించి ఏం చేశాడు? ఒక కాలుతో ఆకాశాన్ని తన్నాట. ఆకాశం దెబ్బకి చిల్లుబడిందిట. చిల్లుబడి అప్పుడు చిల్లుబడి ఇప్పుడు నీళ్లు కారుతున్నాయట ఆకాశం నుంచి. అసలు ఏం గొప్ప మాట అండి. బలిభంజన ద్వితీయ పాద పల్లవ భగ్నంబైన బ్రహ్మాండంబు. ఆనాడు బలి చక్రవర్తి దగ్గర దానం పుచ్చుకుని బ్రహ్మాండాన్ని ఆకాశంలో తన్ను తన్నితే ఆకాశం చిల్లుబడిందిట. చిల్లుపడిన ఆకాశం నుంచి నీళ్లు అప్పటి నుంచి జారడం మొదలుపెడి ఇప్పుడు నేలకు వచ్చాయట. ఎక్కడి నుంచో రావాలి కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇంతకాలం పట్టిందేమో. ఆనాడు బ్రహ్మాండం అంతా చిల్లులు పడిపోయాయి కదా, చిల్లు పడిపోయి పగిలిపోయి మొత్తం నీరంతా నేలకు వచ్చినట్టుందన్నాడు ఆయన. ఏమిటది శబ్దం? బలి భంజన ద్వితీయ పాదపల్లవ భగ్నంబైన బ్రహ్మాండంబు చిల్లుల జల్లించి. అందుకే ఇంత నీళ్లు పడుతున్నాయి. కప్పు పగిలిపోతే వెంటనే నీళ్లు రావటం కిందకి, అలా నిలవ వడ్డి వండి జారి జారి ఇప్పుడు పడ్డాయి నీళ్లు. అలా నీళ్లు కింద పడకపోతే ఎంత వర్షం కురుస్తుందా అనుకున్నారు. ఇళ్ళు విరిగిపోయాయి, గోశాలలు భగ్నమైపోయాయి, ఆవులు అటు ఇటు అంబా అంబా నరుస్తున్నాయి, దూడల్ని నాక్కుంటూ దూడల్ని కాపాడుకోవడానికి ఆవులు వెంటబడ్డాయి, ఆవుల్ని కాపాడుకోవడానికి ఆబోతులు వెంటబడ్డాయి, ఆడవాళ్ళు వెనక అతను మొగాళ్ళు అడ్డట్టుగా. ఈలోపు ఏం జరిగింది? ఈ వర్షమునకు గొయ్యి నుయ్యి గుట్ట మిట్ట పుట్ట లేకుండా అంతా ఏకమైపోయి మహాసముద్రం అయిపోయి ప్రవాహం వెళ్ళిపోతుంది. ఈ మహాప్రవాహంలో ఈత కొట్టుకుంటూ ఒకళ్ళొకళ్ళు రక్షించుకుంటున్నారు. పాపం అందులో కొంతమంది బాల్యంతరాళ్ళు, ఇంతంత పిల్లలట పాపం. ఆ పిల్లలు ఎక్కడ తడిసిపోతారోనని ఈ కొంగు కింద దాచుకుని తమ కుచముల కింద దాచి జాగ్రత్తగా కఠిన కుచ కలశంగుల మరుగున శిశువుల్ని దాచారని రాశారు. ఆడవాళ్ళు అలా జాగ్రత్త పడ్డారు, నెత్తి మీద కొంగు కప్పుకున్నారు, ఆ కొంగులు తడిసిపోయాయి. నెత్తి మీద మొత్తేస్తున్నటువంటి వర్షం, అంత వర్షం పడుతుంటే నెత్తి పగిలిపోతుంది, రథాలు విరిగిపోయాయి, బళ్ళు విరిగిపోయాయి, కళ్ళు పూడుకుపోతున్నాయి, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అటు వెళ్ళేవాళ్ళు ఇటు వెళ్ళేవాళ్ళు, ఈ ఒణుకు మధ్యలో మెరుపు తీగలు, ఉరుములు, పిడుగులు, ఈ భయంకరమైపోయింది ప్రాంతం అంతా. ఒక్క క్షణకాలంలో ప్రళయకాలం వచ్చి పడిపోయింది, తట్టుకోలేకపోయారంతా. కానీ కృష్ణుడి అనుగ్రహంతో ఇన్ని దెబ్బలు తగిలినా బతికారు వాళ్ళు, చావలేదు. అది శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం. అప్పుడు అంతా కలిసి ఏమన్నారు, పుండరీకాక్ష రక్ష రక్ష అన్నారు. పెద్దలు చిన్నలు కృష్ణుడి దగ్గరకు వచ్చారు. అక్కట వానదోగి వ్రజమాకులమయ గదయ్య కృష్ణ, నీవెక్కడ నుండి వెంత తడవేల సహించి తిని పదార్జముల్ దిక్కుగనున్న మమ్ము దీనుల గ్రక్కున కావకిట్లునికి కారుణికోత్తమ నీకు పాడియే. కృష్ణ ఎక్కడున్నావు? ఈ వర్షానికి మొత్తం బృందావనం నాశనమైపోతున్నది, మొత్తం మా ఇళ్ళు నాశనమయ్యాయి, మేము ఎక్కడుండాలో తెలియటం లేదు, అసలు ఎటు కొట్టుకుపోతున్నావో తెలియటం లేదు, సర్వనాశనం అయిపోతున్నావు, రక్షించు రక్షించు, నీ పాదములే దిక్కు దిక్కుని నిన్ను నమ్ముకున్న మమ్మల్ని రక్షించకుండా పుండరీకాక్ష తాత్సారం చేస్తావా, మమ్ము కాపాడు, నీవే దిక్కు, నువ్వే మమ్మల్ని కాపాడు, కరుణాస్వరూప నీ మీద ఒట్టేసి చెబుతున్నావు, ఈ ఉరుములు, ఈ మెరుపులు, ఈ అశని విఘోషణములు, ఈ జలధారలు నీయాన తొల్లి ఎరుగము కూయాలింపంగదయ్య గుణరత్ననిది. నాన్న కృష్ణ నీ మీద ఒట్టు, మాలో చాలామంది పెద్దవాళ్ళం ఉన్నాం, మేము ఇంతకాలం ఇలాంటి వర్షం చూడలేదు ఇన్నేళ్లలో, ఈ ఉరుములు, ఈ మెరుపు తీగలు, ఈ పిడుగులు, ఈ జలధార మేము చూసెరగం, మమ్మల్ని రక్షించు అనగా కృష్ణుడు, ఇంద్ర నీ యాగం ఆపానని మా వాళ్ళందరినీ చంపాలనుకుంటావా, పోన్లే, నువ్వు చంపాలనుకుంటే నేను వాళ్ళని రక్షిస్తాను, నేను ఊ అని ఒక్కసారి శబ్దం చేస్తే నువ్వు కుప్పకూలి నశిస్తావు, కానీ నిన్ను నాశనం చేయకూడదు, నిన్ను ఏమనకుండా నీ అహంకారం అణచాలి, వీళ్ళని రక్షించాలి అని మనస్సులో సంకల్పించి క్షణంలో వీళ్ళందరినీ తన మహామహిమతో గోవర్ధనం దగ్గర చేర్చాడు. కేవలం లిప్త కాలంలో అంతా గోవర్ధనం దగ్గరకు వచ్చారు. మళ్ళీ ఇంద్రుడు వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు కుడి చేత్తో మొత్తం గోవర్ధన పర్వతం అలా పైకి ఎత్తాడు, ఎడం చేత్తోటి ఎత్తలేదు, చిటికిన వెళ్తూ ఎత్తలేదు, దేంతో ఎత్తాడు, కుడి చేత్తో ఎత్తాడు. పురాణములలో చెయ్యి అన్నారు. కిరియై ధర ఎత్తిన హరి కరి సరసిజముకుళమెత్తు గతి త్రిభువన శంకర కరుడై గోవర్ధన గిరి ఎత్తెన్ చక్కనొక్క కేలన్ లేలన్. పూర్వం వరాహ రూపంలో భూమిని పైకెత్తిన పరమాత్మ ఆయన. అంత భూమిని ఎత్తిన వాడికి భూమి మీద ఉన్న ఒక భూధరం, ఒక కొండెత్తనం లెక్క అన్నట్టుగా మూడు లోకాలకి శుభం కలిగిస్తూ కుడి చేత్తో గోవర్ధన పర్వతం పైకి అలా ఎత్తాడు. ఎత్తి రండి, ఈ కింద నిలబడండి, బయట ఉంటే వర్షం వల్ల మీకు ఇబ్బంది. ఈ కొండ పైకి ఇలా పెకలించడంతో ఓ గొయ్యి ఏర్పడింది, ఈ గోతిలో దిగండి మీరు. మనం గోతిలో దింపకూడదు కానీ ఆయన గోతిలో దింపచ్చు, గోతిలోకి దింపితే రక్షణది, అందుకని గోతిలోకి మీరు దిగండి, నేను ఈ కొండని గొడుగులా పైకెత్తి పట్టుకుంటాను, ఇక మీకేం కష్టం లేదనగానే ఒక్కడు కిందకి దిగడం, ఎవడికి వాడికి భయం, బయట ఉంటే వర్షం, కిందకు వచ్చాక తీరా కృష్ణుడు గబుక్కుని ఎత్తలేక ఈ కొండ మొయ్యలేక మన మీద భారేస్తే అందరం సజీవ సమాధి అయిపోతాం, అప్పడం అయిపోతాం అనుకుని ఒక్కడు గోతిలోకి దిగట్లేదు. అయినా గోతిలో దింపుతానంటే ఎవడ దిగుతాడండి, కొంచెం నమ్మకం ఉండాలి కదా. అప్పుడు కృష్ణుడు విషయం కనిపెట్టాడు, ఓహో వీళ్ళు కొంచెం చెంకుతున్నారు గొంకుతున్నారు అనుకున్నాడు. వాళ్ళకి ధైర్యం చెప్పాడు, బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైర్యంపగా జాలండో ఎన్ని దీని క్రింద నిలువన్ శంక్యంపగా బోలదు, ఈ శైలాంభో నిధి జల్తు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు, బంధులారా నిలుడి క్రిందం ప్రమోదంబునన్. బంధువులారా, ఇతడు బాలుడు, కొండ పెద్దది, ఇంత బరువు మొయ్యలేడు అని భయపడి మీరు ఈ కిందకి రావడం మానకండి, మీకు నేను మాటిస్తున్నాను, ఈ కొండే కాదు, కొండలతో గుట్టలతో సముద్రములతో ఉన్న భూమి మొత్తం నా చేతి మీద పడినా నా చెయ్యి అలా కదలదు, అల్లాడదు. నిశ్చింతగా మీరు ఈ కొండడుగునుండండి, మిమ్మల్ని రక్షిస్తాను, అది నా బాధ్యత అనగానే ఇక ఏమైనా కిందే ఉందాం. పరమాత్ముడిని నమ్ముకుంటే, ఆ కృష్ణుడిని నమ్ముకుంటేనే మనకు సుఖమేమో, బయట ఈ వర్షం తట్టుకోలేకపోతున్నామని ధైర్యంగా ఆ కొండ కింద చేరారు. తమ పశువులతో సామాన్లతో ఉన్నంత వరకు అడుగులు చేరారు. 7 అహోరాత్రములు ఇంద్రుడు ఏకధాటిగా వర్షం కురిపించాట. 7 రాత్రుళ్ళు పగళ్ళు, 7 డేస్ వీక్ డేస్ వర్షం కురిపించి వీక్ అయిపోయాడు. కానీ కృష్ణుడు మాత్రం చేత్తో కొండ అలాగే పట్టుకున్నాడు. ఈ కొండ కింద కూర్చున్న వాళ్ళంతా అలాగే కృష్ణుడు చూస్తున్నారు. కృష్ణుడు ముఖం చూడటం వల్ల వాళ్ళకి ఆకలి లేదు, దాహం లేదు. ఆకలి ఉండదు, దాహం ఉండదు నిన్ను చూస్తుంటే అనుకున్నారు. కృష్ణుడిని ఆనందంతో చూస్తూ ఆయన కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఈ 7 రోజులు కొండను అంత తేలిగ్గా ఏదో పూలదండ ఎత్తినట్టుగా, అది కూడా ఏనుగు, ఒక పెద్ద ఏనుగు తామర పువ్వు యొక్క కాడ ఎత్తినట్టు ఎత్తాట ఆయన. ఈ 7 రోజులు ఇంద్రుడు వర్షం కురిపిస్తూనే ఉన్నాడు, ఈయన కొండ చేత్తో పట్టుకున్నాడు, గోపికలు గోపాలకులు అందరూ ఆయన చూస్తూనే ఉన్నారు. ఎవరికి ఆకలి లేదు, దాహం లేదు, కృష్ణుడు తలుచుకుంటూ ఉన్నారు. ఈ కృష్ణుడి చేతిలో ఆ గొడుగు ఎలా ఉంది? పూర్వం గొడుగులు ఎలా తయారు చేసేవారు? ఒక కర్ర, ఆ కర్ర మధ్యలో కర్ర ఉంటేనే గొడుగు నిలబడుతుంది. ఆ కర్రకు చుట్టూత చెక్కతో తయారు చేసినటువంటి ఆకులు ఉంటాయి, దాని చుట్టూ గుడ్డ కడతారు. గుడ్డ గొడుగు అనమాట, తెల్ల గొడుగు, తెల్ల గుడ్డతో తయారు చేసిన గొడుగు. ఈ గొడుగుని భగవంతునికి రాజులకి పట్టేవారు. ఇప్పుడు కూడా తిరుమలలో చూసారా మీరు, భగవంతుడిని ఊరేగిస్తుంటే ఏం చేస్తారు? గుడ్డ గొడుగు పట్టుకొస్తారు. ఆ గుడ్డ గొడుగు మధ్యలో కర్ర ఉండాలి. శ్రీకృష్ణుడి చెయ్యి కర్ర, మరి గుడ్డ ఉండాలిగా, చుట్టూత కర్ర ఉన్నా శిఖరంబు, గోవర్ధన పర్వతమే ఆ మొత్తం గుడ్డ అన్నమాట. ఎప్పుడు కూడా ఈ గొడుగులకి వేళ్లాడుతూ ముత్యాల దండలు ఉండాలి. మరి ముత్యాలు ఏమిటి? కొండ మీద వర్షం పడి ఆ వర్షం అలా సన్నగా కింద కారుతోంది, ఆ కారుతున్న నీటి బిందువులు ముత్యాల్లో ఉన్నాయట. చుట్టూ రత్నాలు తాపడం చేయాలి. మరి రత్నాలు ఏమిటి? అందులో ఉన్న గోపికలు నవ్వుతున్నారు, నవ్వుతూ ఉంటే వాళ్ళ నవ్వే నవరత్నాల్లో ఉందిట. ఏం రాశారండి అసలు అద్భుతంగా. హరిదోర్దండము కామ గొప్ప శిఖరంబు ఆలంబి ముక్తావళుల్ పరగంజారెడు తోయ బిందువులు గోపాల అంగన అపాంగ హాసరుచుల్ రత్న చెయ్యంబుగాగ అచల ఛత్రంబు శోభిల్లే తద్గిరిభిర్మద భంజియై జలధరాక్లెన్న ప్రజారంజియై. శ్రీకృష్ణుడి చెయ్యి గొడుక్కర్ర, కొండ శిఖరం, గొడుగుకి చుట్టూ ఉన్న గుడ్డ, పైనుంచి కిందకి పడుతున్న వర్షపు నీటి బిందువులు ముత్యముల హారములు, గోపికల నవ్వులు రత్నములు. ఈ విధంగా కొండ అనే గొడుగు శ్రీకృష్ణుడి కుడి చేతిలో శోభిల్లింది. కొండల రెక్కలు తెగ్గొట్టిన గిరిని భంజించిన వాడి యొక్క గర్వం భంజిస్తూ, పైగా మేఘముల చేత ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఆనందం కలిగిస్తూ, గిరిభి దుర్మద భంజి జలధరాక్కలన్న ప్రజ రంజి అయి ఈ మేఘాలని పక్కకి తోసి శ్రీకృష్ణ పరమాత్ముడు గొడుగును ధరించాడు. 7 రోజులు అంత పెద్ద పర్వతాన్ని లీలగా ధరించాడు. మరి ఎందుకు మన వాళ్ళు ఎంతసేపు చిట్టుకుని వెళ్ళి పెడతారు? ఎవడో ఏదో చేశాడు పొరపాటు. చాలాసార్లు మీకు పురాణంలో చెప్పాను, మీరు అక్కడే ఉంటుంది భాగవతం చూడండి, 3 సార్లు రాశారు చేత్తో అని. ఏకేన కరేణ, ఒకసారి కరేణ, ఒకసారి హస్తేన ఈకేన అన్నాడు మళ్ళీ. అంటే ఇది మనకు మళ్ళీ తెలియాలని. అయినా పెద్ద పెద్ద కవులు కూడానండి, సముద్రాల వంటి మహానుభావులు, మంచి కవులు కదా పాటల్లో, ఆయన కూడా చెయ్యి బదులుగా గోరని రాశాడు ఆయన. మీరు వినాయక చతుర్థి అనే సినిమా ఉంది కదా, వినాయక చవితి అనే సినిమా, అందులో రుక్మిణీదేవి కృష్ణుణ్ణి ప్రార్థిస్తుంది. చాలా గొప్ప పాట, నాకు ఇష్టమైన పాట అనమాట. అందులో కూడా గోరని వాడాడు ఆయన. నిన్ను నిర్రన్నం మితిరా, నిన్ను నిర్రన్నం మితిరా మోహన కృష్ణ, నిన్ను నిర్రన్నం మితిరా. కాళియనాగుని గర్వమునచి, కాళియనాగుని
గర్వమునచి గోవులగాచిన గోపాల గోవర్ధన గిరి గోటిని నిలిపి గోవర్ధన గిరి గోటిని నిలిపి గోవులగాచిన గోపాల గోవులగాచిన గోపాల ముల్లోకముల ముగ్ధుల చేసే ముల్లోకముల ముగ్ధుల చేసే మోహన మురళీలోల నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ నిన్ను నెరనమ్మితిరా నీ పద చింతన మీరిన మంత్రము నీ పద చింతన మీరిన మంత్రము నీ పద సేవకు మించిన పూజ నీ పద సేవకు మించిన పూజ నీ సరితూగే దైవమే లేదు మోహన మురళీలోల నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ నిన్ను నెరనమ్మితిరా. ఎంత ఆహ్లాదంగా ఉంటుంది ఆ పాట. కాకపోతే ఆయన రాశాడు కాబట్టి నేను కూడా గోవర్ధనగిరి గోటిని నిలిపంటాం, కానీ అసలు పురాణంలోకి వస్తే ఒక్క చేత్తో ఎత్తాడు ఆయన. ఇలా 7 రోజులు అయిపోయింది, ఇంద్రుడు వర్షం కురిపించాడు, మేఘాల్లో వర్షం అంతా వట్టిపోయినట్టు అయిపోయింది, కానీ ఇక్కడ గోపాలకులకి ఏ కష్టం లేదు. దాంతో ఆయన తెల్లబోయాడు. ఎంతలో నారదుడు వచ్చి, నువ్వు ఇంకో 700 రోజులు వర్షం కురిపించినా నీ వల్ల కాదు, ఆయన ఎవరనుకుంటున్నావు రప్పించాడా, మిమ్మల్ని అందరినీ ఉద్ధరించడం కోసం పుట్టిన శ్రీమన్నారాయణుడు అనగానే విషయం గ్రహించి సిగ్గుపడి మేఘాలు మరల్చుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు కృష్ణుడు, వర్షం తగ్గింది, గాలి తగ్గింది, వరద తగ్గింది, కొండడుగున ఉండక బయటికి రండి అని అందరినీ బయటికి రమ్మని కానీ అందరూ బయటకు వచ్చారు. కొండ యథాప్రకారంగా పెట్టాడు. అవిగో మీ గృహములు అన్నట్ట. ఏది, ఈ 7 రోజుల్లో వర్షానికి సర్వనాశనం అయిపోయింది మొత్తం ఆ బృందావనంలో వాళ్ళ గ్రామం. ఒక్క కొంప లేదు, నుయ్యి లేదు, గోశాలు లేదు, అన్నీ నాశనం అయ్యాయి. అయినా సరే కృష్ణుడు, అవిగో మీ గృహాలు అండంతో విచిత్రం ఏంటో తెలిసిన అలా అలా టుకుటుకుటుకుటుకుని ఎవరిళ్ళు వాళ్ళకి యథాప్రకారంగా వచ్చాయి, అంతా మాయాబజారు. పరమేశ్వర అనుగ్రహంతో మళ్ళీ వాళ్ళ గ్రామం యథాప్రకారంగా అయిపోయింది. మీరందరూ మీ గోవులతో మీ ఇళ్ళు ఇళ్లలో ఉంటారు అన్నాడో లేదో, ఇక్కడున్న వాళ్ళంతా వాళ్ళ ఇళ్లలో ఉన్నారు హాయిగా. ఎవరి గృహములందు వారు పూర్వము కంటే వైభవంతో ఉన్నారు. అప్పుడు అన్నారట నందుని దగ్గరకు వచ్చి గోపాలకులు, నందా, ఇంత విచిత్రం ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? కళ్ళు తెరవని పసివాడు ఈ పోతనని చంపింది ఇతడే ఇప్పుడు మాకు అర్థమయ్యింది. సుడిగాలి నుంచి తప్పించుకున్నాడు, రాక్షసుని చంపాడు, చెట్లు కూల్చాడు, విముక్తి కలిగించాడు, పావుని చంపాడు, మన వాళ్ళని రక్షించాడు, కాళీయుణ్ణి అహంకారంతో ఉన్నవాణ్ణి మదించినటువంటి వాణ్ణి ఒక్క తన్ను తన్ని నృత్యం చేసి వాణ్ణి మడుగులోంచి బయటికి వెడలించాడు. ఒకటి కాదు మీ పిల్లవాడు చేసే పనులు. ఏడేండ్ల బాలుడెక్కడ క్రీడల్ కరి తమ్మి ఎత్తు క్రియ ఎందరము చూడ ఒక చేత ఎత్తుట వేడుకగా ఎట్లు వెరగవుగాదే. 7 ఏళ్ల బాలుడేమిటి, మనందరం చూస్తూ ఉంటే ఒక చేతితో గోవర్ధన పర్వతం ఎత్తడమేమిటి, పైగా ఒక ఏనుగు మదించిన ఏనుగు చిన్న తామర పువ్వెత్తినంత తేలికగా ఎత్తడమేమిటి, ఇది విచిత్రంగా ఉంది. వేడుకనొక చేతనేడు, మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో 4వసారి 5వసారి కూడా చేతితోటేనే అన్నారు. ఎంత వెరవిది, ఎంత ఆశ్చర్యం ఇది. ఓ నందగోప వల్లభ, నీ నందనుడు చేసే ఈ నేర్పరితనములు మానవులకు శక్యం కాదు. మానవ మాత్రుండే నీ కుమారుడు తండ్రి అనగా నందుడు నాకు గుర్తొచ్చింది. గర్గాచార్యుడు వీళ్ళకి పేర్లు చెబుతూ నారాయణ సమానుడు అన్నాడు, ఏమో విష్ణుమూర్తి అంశీతంలో దూరిందేమో అంటాడు, కానీ ఇంకా విష్ణువుని గ్రహించలేడు కర్మ. ఏం గ్రహిస్తారు, నెలలాళ్ళు పక్కన కూర్చుని పురాణం విని కూడా మళ్ళీ 31వ రోజున బయటకు వచ్చాక గురువుగారు ఏం తిన్నాడో అంటారు, ఇదే మాయ. ఈ మాయలోంచి అంత తేలిగ్గా బయటపడలేదు, మహామాయ. పాపం ఇంద్రుడు సిగ్గుపడిపోయి ఇది జరిగిన 2-3 రోజులకి శ్రీకృష్ణుడు ఆవులు మేపుకుంటూ బృందావనంలో ఉండగా వచ్చి మళ్ళీ ఒంటరిగా వస్తే కృష్ణుడు తిడతాడేమో అని భయం. ఇటువంటి టైంలో కొంచెం పక్కన అండ కావాలి, అందుకని అదితిని తీసుకొచ్చాడు. ఎందుకని, ఒకప్పుడు అదితి పుత్రుడు కనుక కృష్ణుడు అమ్మవారిని తీసుకొచ్చి మళ్ళీ వెర్రి ప్రశ్న వేయద్దు. అదితే కదండి దేవకిగా పుట్టింది, మళ్ళీ అదితి ఎలా వచ్చిందంటే అంశతో పుడతారు వాళ్ళు, ఒరిజినల్ రూపం అక్కడే ఉంటుంది, అందులో ఉన్న శక్తి బయటకు వస్తుంది, వాళ్ళు 2 రూపాలతో ఉండగలరు. అందుకని దేవమాత అదితితో కామధేనువుతో శ్రీకృష్ణుడు ఉన్న చోటకి ఇంద్రుడు వచ్చాడు. రావడంతో అమాంతంగా కృష్ణుడి కాళ్ళ మీద పడిపోయాడు. శరణాగతి అలా పొందినవాడు తరిస్తాడు. గురువుల దగ్గరికి రాగానే ముందు తల కాళ్ల మీద పెట్టి నమస్కరిస్తే మహాపాపాలు పోతాయట. కని ఇంద్రుడు తా మృక్యను దిన్న కర్రనిభ నిజ కిరీట దీధితి తోడన్. రావడంతో ఇంద్రుడు శ్రీకృష్ణుడి కాళ్ల మీద తల పెట్టి నమస్కరించాడు. ఆ కృష్ణుడి కాళ్ళ మీద ముందు ఏం పెట్టాడు? కిరీటం పెట్టాడు. కిరీటం ధగధగా వెలిగిపోతుంది. ఈ కిరీటపు కాంతులు సహజంగా తలకాయ పెట్టినప్పుడు వాడి నెత్తి మీద కిరీటం కూడా ఉంటుంది కదా, ఆ కిరీటానికి నవరత్నాలు ఉంటాయి కదా, ఆ నవరత్నముల కాంతులు కృష్ణుడి కాళ్ల మీద పడి కాళ్ళు తడుక్ తడుక్కని వెరిసేయట. అంతలో ఏం జరిగింది? శ్రీకృష్ణుడి కాళ్ళు కోటి సూర్యుల కాంతితో ఉంటాయి కదా, ఈ కోటి సూర్యుల కాంతి ముందు ఇంద్రుడి యొక్క కిరీట కాంతులు ఏమీ ఎందుకు పరిగి రాకుండా అయిపోయాయట. మునిజన ఉద్ధరణంబులు సునతోద్ధరణములు నందసుతు చరణంబులు. ఈ పాదాలు మామూలు పాదాలు అవి. ముని హృద అలంకరణములు, మునుల యొక్క హృదయములకు అలంకారాలు, అంటే మునులు ఎప్పుడూ కృష్ణుడి పాదాలు మనస్సులో పెట్టుకుని ధ్యానిస్తారు. సునత ఉద్ధరణములు భక్తితో వినయముతో నమస్కరించిన వాణ్ణి ఉద్ధరిస్తాయి. నందసుతుని చరణములు, ఆ చరణములకు నమస్కరించి తండ్రి నన్ను క్షమించు, నేను అజ్ఞానంతో రజోగుణంలో పడిపోయాను, కండకావరంతో నీకు అపచారం చేశాను, పరమాత్ముడు నువ్వేమిటి, నేను నిన్ను తిట్టడం ఏమిటి, నా కర్మ కాకపోతే నీ మీద నా బల ప్రయోగం చేయటం ఏమిటి, నన్ను క్షమిస్తే కానీ తప్పుకోనడగా పరమాత్మడికి కోపం ఏమిటి, వరి వెర్రాడా నీలాంటి వాళ్ళు మా పిల్లలరా, నువ్వు ఎప్పుడైతే కాళ్ళ మీద పడ్డావో అప్పుడే నీ పాపం పోయింది, ఓ ఇంద్రా ఇంక మీదట ఎప్పుడూ కూడా నా ఆజ్ఞని ధిక్కరించకు, అహంకారం జోలిగిపోకు, నాయాజ్ఞ చేయుచుండుము నీ అధికారంబునందు నిలువు, సురేంద్ర శ్రీయుతుడవై మదింపకు శ్రేయంబులు కల్గు నీకు శతకరీగమన. తెల్ల ఏనుగెక్కు తిరిగేవాడివి నువ్వు, కాబట్టి నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, ఇక మీదట అహంకారం విడిచిపెట్టు, నీ అధికారాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చెయ్యి, దుర్వినియోగం చెయ్యకు, నా ఆజ్ఞ ధిక్కరించకు. దేవతలకు అధిపతిని దేవేంద్రుణ్ణి, అంటే దేవతలందరికీ నేనే రాజుని అనే అహంకారం ఎప్పుడూ పొందకు, అప్పుడు నీకు శ్రేయములు కలుగుతాయి. అనగా ఇప్పటికే పాపం చేశాను కదా, ఈ పాప ప్రాయశ్చిత్తంగా నీకు అభిషేకం చేస్తానన్నాడు. అని ఏం చేశాడు? కామధేను లే అన్నాడు. కామధేనువు లేచింది, శ్రీకృష్ణుడి శిరస్సు మీద నిలబడింది, ఇటు రెండు కాళ్ళు పెట్టింది, పొదుగు సరిగ్గా నెత్తి మీద పెట్టింది, పాలు కురిపించింది. సురభిక్షీరములన్ ముందు ఆవు పాలతో అభిషేకం చేశాడు, కామధేనువు పాలతో కృష్ణుడిని అభిషేకించాడు. సురద్వీప మహాసుండ లతా నీత నిర్జర గంగాంబువులన్. ఎప్పుడు ఆవు పాలతో అభిషేకం అయ్యాక మళ్ళీ ఏం చేయాలి? మామూలు నీళ్లతో అభిషేకం చేయాలి. ఈ భూలోకంలో ఉన్న నీళ్లు కాదు, ఆయన కామధేనువు యొక్క అభిషేకం పూర్తయ్యాక ఐరావతం కేసి చూశాడు. వెంటనే ఐరావతం స్వర్గానికి వెళ్ళి గంగానదీ జలం తొండంతో పట్టుకొచ్చింది, తొండంతో గంగాజలం మందాకిరి జలం పట్టుకొచ్చింది, పొయ్యి నెత్తి మీద అన్నాడు. వెంటనే ఆ నీళ్లు కృష్ణుడి శిరస్సును పోసింది. ఈ విధంగా క్షీరాభిషేకం నీరాభిషేకం రెండు చేయించుకున్నాడు ఆయన, గంగాజలంతో అభిషేకం అయ్యింది. అభిషేకం చేసేటప్పుడు పక్కన ఎవరు ఉండాలి? మళ్ళీ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో, ఓ పక్కన దేవమాత అదితి, మరో పక్కన మునులు, వీళ్ళు మంత్రం చదివారు, మంత్రపూర్వకంగా అభిషేకం పూర్తయ్యింది. అభిషేకం పూర్తవగానే సురనాథుండ అభిషిక్తు చేసి పలికెన్ సుంపార గోవిందుడంచు. ప్రభు నీకు మళ్ళీ గోవింద అనే బిరుదిస్తున్నాను అన్నాడు అభిషేకం అయ్యాక. ఇది చాలాసార్లు చెప్పాను, ఇదివరకు కూడా గోవింద బిరుదు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఇంద్రుడు గోవింద అనే బిరుదు ఇచ్చాడు. ఎందుకు గోవింద అన్నాడు?
నేను వర్షం కురిపిస్తూ ఉంటే చేతితో గోవర్ధన పర్వతమునెత్తి గోవుల్ని కాపాడావు, గోపాలకుల్ని కాపాడావు, తద్వారా నా అహంకారం తొలగించావు గనక నీకు మళ్ళీ గోవిందా అని బిరుదిస్తున్నాను. గాం అంటే ఆవులను, గాం గోపాలకులను, విందతి ఆనందం కలగజేశావు, రక్షించావు, గోవుల్ని గోపాలకుల్ని రక్షించావు గనక గోవిందుడి. గో అంటే ఇంద్రియములు, నా ఇంద్రియములలో అహంకారం పెరిగితే ఆ అహంకారం అణిచి నన్ను రక్షించావు, ఇంద్రియ నిగ్రహం చేశావు కాబట్టి నీకు గోవింద అని బిరుదిస్తున్నాను. ఈ గోవింద శబ్దం నీకు ఇష్టం, ఈ గోవింద గోవింద అనే శబ్దముతో నిన్ను పిలిచిన వాళ్ళని తక్షణము రక్షించదవుగాక అని ఈ విధంగా గోవింద బిరుది ఇచ్చాడు. తదనంతరం వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఈ విధంగా గోవింద స్మరణ మనం చేద్దాం. గోవింద ఇది అత్యంత పవిత్రమైన గోవర్ధనోద్ధరణము. ఇంద్రగర్వ మొత్త సర్వ ఇంద్రగర్వ కర్వం చెయ్యబడిన ఘట్టం, ఇంద్రుణ్ణి అహంకారాన్ని తొలగించిన ఘట్టం. ఈ ఘట్టం భక్తితో వింటే మనలో ఉన్న మదమాత్సర్యాలు తొలగుతాయి, శ్రీకృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది, గోవింద స్మరణం వల్ల మనందరం కూడా తరిస్తాము అని పలుకుతూ మనం కూడా హారతి ఇచ్చుకుందాం.